ॐ अस्मद्गुरुभ्यो नमः। किरालकुलाम्भोधिविधमानन्दरूपिणम् अनन्तार्यतनूजातम् कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीकृष्णमाचार्यमनन्तपुत्रम् सत्साधुमित्रम् करुणार्द्रनेत्रम् गुरूणाम् पितरम् पितॄणाम् अनन्यशेषशरणम् प्रपद्ये अनन्यशेषशरणम् प्रपद्ये अनन्यशेषशरणम् प्रपद्ये भरद्वाजमहम् वन्दे साईनाथसमप्रभम् अनन्तार्यतनूजातम् सर्वशिष्यसुसेवितम्। ॐ अस्मद्गुरुभ्यो नमः। समस्त सद्गुरु सच्चिदानन्द श्री साईनाथ महाराज की जय। अलवेल मंगा सहित भक्त स्वामी महाराज की जय। इकड विचेस उन्नटुवंटि ఇంతమంది భక్తులు అయినటువంటి మీ అందరి రూపంలో మీ అందరి హృదయాల్లో ప్రతిష్ఠితుడైనటువంటి వాసుదేవ స్వరూపుడు అయినటువంటి సాయనాథుని చరణ కమలాలకు నమస్కరిస్తూ, ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పర్వదినంగా మనం భావిస్తూ జరుపుకుంటున్నాం ఒక పండుగ. ఏమిటి పండుగ? ఏది పర్వదినం అంటే, ఈరోజు మనందరికి తెలుసు మాస్టర్ గారు భరద్వాజ మాస్టర్ గారు షిరిడి సాయినాథ్ని యొక్క సందర్శనాన్ని దివ్య అనుభూతిని పొందినటువంటి రోజు. అయితే ఆయన సిద్ధి సాయినాథుని యొక్క సందర్శనం, ఆ దివ్యానుభూతిని పొందినటువంటి రోజు ఆయనకి పర్వదినం. మరి మనం కూడా ఎందుకు దాన్ని పర్వదినంగా భావిస్తున్నాం? ఎందుకు అంత విశిష్టత మనందరికీ కూడా ఈరోజు కలగజేస్తుంది అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే, ఒక జన్మలోనే సాధనకు ఉపక్రమించినటువంటి ఒక సాధకుడు గురువు యొక్క అనుగ్రహం చేత గురువుకి సర్వదా సమర్పణం చెంది, ఇంకా ఆ గురువే తన యొక్క జీవితము అనేటువంటి ఒక దీక్ష జన్మాంతము తీసుకున్నటువంటిది ఆయన చేత, ఒక జన్మలోనే సాధక స్థితి నుంచి సిద్ధస్థితికి గురువు యొక్క గురువుతో తారాత్మ్యం చెందినటువంటి స్థితికి చేరగలడం సాధ్యమని నిరూపించినటువంటి భరద్వాజ మాస్టర్ యొక్క ఆ జీవితం మనకి ఉదాహరణగా చూపబడినటువంటి అటువంటి వారికి వారి పర్వదినం అంటే మనకు కూడా పర్వదినమే. నిజానికి అది మరొక జన్మదినం వారికి. గురు దర్శనం అనేటువంటిది మనం తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకి పడినటువంటి దాన్ని మనం ఎలా అయితే జన్మదినంగా మనం భావించి మనం ఉత్సాహంగా జరుపుకుంటామో, అలాగే గురువు యొక్క జ్ఞాన గర్భం నుంచి గురువు కూడా మనం ధరిస్తాడు తన గర్భంలో శిష్యుణ్ణి, అంటే జ్ఞాన గర్భం అంటారు దాన్ని. అటువంటి గురువు యొక్క అనుగ్రహంతో గురువు చేత అనుగ్రహింపబడి జ్ఞానం అనేటువంటి వెలుగులోకి మనం వచ్చేటువంటి దాన్నే ద్విజన్మ రెండవ జన్మ అంటారు. అటువంటి రెండవ జన్మ కూట జన్మదినం కూడా అంత విశిష్టమైనటువంటిదే. కాబట్టి మనకి మన గురువు యొక్క దర్శనము అనుగ్రహము పొందినటువంటి రోజు మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి రోజు. అది మన జన్మదినం, మన అసలైనటువంటి జన్మదినం కంటే మించినటువంటి పర్వదినంగా మనం చేసుకోవడంలో అతిశయోక్తి ఏమి ఉండదు. అయితే దాన్ని మనం కూడా ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, ఆయన ఏ స్థితిని పొందారు, ఎలా పొందారు, ఆయన మనకు చూపినటువంటి మార్గం ఎటువంటిది, ఏది సాధ్యం అని మనకు చూపించారు. మనం జీవితంలో చాలా వాటిని సాధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మామూలుగా మండేన్ లైఫ్ అంటే సాధారణమైనటువంటి మన జీవితంలో మనం చాలా సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, సాధిస్తూ ఉంటాం. అంటే మెటీరియల్ వరల్డ్లో, భౌతికమైనటువంటి ప్రపంచంలో అనేకమైన సాధిస్తూ ఉంటాం. ఏదో డిగ్రీలు పొందాము, అది కూడా సాధనే. లేదా పెద్ద స్థితికి చేరుకున్నాం, అది సాధనే. ఇవన్నీ సాధిస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటిది ఏది, దేని మనం సాధించాలి? ఇవన్నీ ప్రతిజన్మలను సాధిస్తాం మనం. అనేకమైనటువంటి జన్మలు మనకి వస్తాయి అనేటువంటిది అది తప్పదు అనేటువంటిది సాక్షాత్ భగవానుడే శ్రీకృష్ణుడే స్పష్టంగా చెప్పాడు. మనకి అత్యంత ప్రామాణికమైనటువంటిది భగవద్గీత. మనకే కాదు మానవ జాతి మొత్తానికి కళ్ళల్లో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందువల్లంటే ఈనాడు ప్రపంచ భాషల అన్నింటిలోకి కూడా అనువదింపబడి మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే కొన్ని లక్షల కోట్ల మంది చేత నిత్యము పారాయణం చేయబడుతున్నటువంటి గ్రంథం భగవద్గీత అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నా కళతో నేను చూశాను చాలా దేశాల్లో ఆయా భాషల్లో. ఎందువలన అంటే అంతటి ప్రామాణికత మన జీవితంలో సంబంధించినటువంటి అన్ని అంశాలని అంతటి ప్రామాణికంగా మనకి భగవంతుడే స్వయంగా తన యొక్క వాక్కుతో ఇచ్చినటువంటిది. కాబట్టి దానికి అంతటి ప్రామాణికత ఉంది. నేను చాలాసార్లు మనవి చేశా అవి మత గ్రంథాలు కావాలి. ఎందుకంటే భగవంతుడు అన్ని మతాలకి సంబంధించినటువంటి వాడు, మతాతీతుడైనటువంటి వాడు. ఒక మతానికి మాత్రం పరిమితమైనటువంటి వాడు కాదు భగవంతుడు అంటే. కాబట్టి భగవంతుని యొక్క వాక్కు అందరికీ సంబంధించినటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. దాన్ని ఎవరూ పరిమితం చేయలేం. భగవంతుడు ఏ అవతారంగా దిగి వచ్చినా ఆ భగవంతుని యొక్క వాక్ అనేటువంటిది సమస్త జీవులకు, మానవులందరికీ కూడా సంబంధించినటువంటిది. కాబట్టి అందువల్ల అటువంటి భగవద్గీతలోనే స్వామి స్వయంగా చెప్పారు, శరీరం విడిచినటువంటి వాడు శరీరం ధరించడం తప్పదు, శరీరం ధరించిన వాడు విడవడం తప్పదు. తస్మాత్ అపరిహార్యే అర్థే, స్పష్టంగా చెప్పాడు అర్జునుడికి. దీన్ని ఎవరు పరిహరింపలేరు, ఆపలేరు, ఆపజాలరు. ఇది సుస్పష్టం. అలాగే మరో దోహ కూడా చెప్పాడు, నేను కూడా చాలాసార్లు దిగి వచ్చాను, నువ్వు చాలాసార్లు జన్మలు ఎత్తుతూనే ఉన్నావు, నువ్వు వాటికి నీకు అవి గుర్తుంటావు, నాకు గుర్తుంటాయి, నీకు నాకు తేడా అది రాపాయి అని చెప్పాడు కూడా. కాబట్టి ఈ వీటన్నిటి ద్వారా మనకు రూఢిగా ఉన్నటువంటి ఉన్నటువంటి విషయం ఏంటంటే మనకు అనేకమైనటువంటి జన్మలు గడుస్తూ ఉంటాయి. అయితే ఇన్ని జన్మలు అనేటువంటి వాటిలో వస్తున్నప్పుడు ఏది మనకి ప్రతి ఒక జన్మ నుంచి ఒక జన్మకి నిలిచేటువంటిది ఏది, వచ్చేటువంటిది అది, ఆగిపోయేటువంటిది ఏది, దాని కనుక మనం పరిశీలిస్తే మనం ఈ శరీరం వదిలేసిన తర్వాత ఈ శరీరం జీర్ణం అయిపోతుంది, దీని దాంట్లో కలిసిపోతుంది, దేంతో చేస్తే ఈ ఆకారం కట్టుకుందో వాటిలోకి మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తాం, తెచ్చుకున్నటువంటి అప్పు తీర్చేస్తాం, శరీరం వెళ్ళిపోతుంది. ఇలా భౌతికమైనటువంటి శరీరం వెళ్ళిపోతుంది. భౌతికమైనటువంటి శరీరం వదిలేసిన తర్వాత సామాన్య జీవులైనటువంటి వాళ్ళందరూ, యావరేజ్ బీయింగ్స్ అందరూ కూడా కొద్ది కాలం పాటు కామ శరీరము లేక యాస్ట్రల్ బాడీ అనేటువంటి దాంతో ఉండడం జరుగుతుంది. దాని నుంచి కూడా కొద్ది రోజుల్లో విముక్తి పొందుతారు సామాన్య జీవులందరూ కూడా. దాని నుంచి అంటే అంతకుముందు భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి బంధం ఎంతవరకు ఉంటుందో ఆ బంధాల త్వరగా కొన్ని వదిలిపోయిన తర్వాత ఆ పైన లింగ శరీరము అనేటువంటి దాంట్లో ఉంటారు. ఈ శరీరం వదిలేసినప్పుడు మనకి ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకు సంపాదించినవన్నీ ఉంటాయి, ఆస్తిపాస్తులు ఇలా అనేకమైనటువంటివి, అలాగే మన డిగ్రీలు, మనకున్నటువంటి పలుకుబడి, మనకున్నటువంటి బిరుదులు, ఇవన్నీ పోవాల్సిందే. లేదంటే శరీరం వదిలేసిన తర్వాత నా బిరుదులు కనీసం నా బిరుదులైనా నాకు ఉండేవంటే అంటే కొడవలు నోర్మీ అంటారు అక్కడ. మన శరీరం వదిలేసేప్పుడు ఇవన్నీ పట్టుకెళ్తామంటే ఏమీ పట్టుకెళ్ళడానికి కుదరదు. అందుకనే పాపం అలా ఊరికనే విపరీతంగా సంపాదించే విపరీతంగా ఇది చేసుకుని ఆరాటపడేటువంటి వాళ్ళకి వాళ్ళకి గుర్తుండదు మన శరీరం వదిలేసాక ఇవ్వరు మనమే అని. అందుకే సంబంధ పంపదయ కూడా అంతే, వాళ్ళ శరీరం వదిలేస్తున్నారు నా భార్య అంటాడు. వాళ్ళ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి సంబంధం తప్ప శరీరం వదిలేసిన తర్వాత నా భార్య అని ఉండదు. ఇది చాలా మంది తెలియదు, పొరపాటు పడుతుంది, కంగారు పడిపోతూ ఉంటాం. అందుకనే మనకి పూర్వజన్మ యొక్క జ్ఞాపకం సృష్టి ప్రకృతి మనకి పెట్టలేదు, పెడితే మనకు చాలా ఇబ్బంది కాబట్టి చాలా మంది అనుకుంటారు ఎందుకంటే పూర్వజన్మ జ్ఞానం మనకి ఎందుకు ఉండదు అని. ఉంటే తప్ప తిరిగిపోతుంది నాకు పూర్వజన్మ ఈ జన్మ జ్ఞానంతో వస్తున్నాం, పురవడికి పోయి బీపీ వచ్చేసి షుగర్ వచ్చేసి నువ్వు పూర్వజన్మ జ్ఞానం భగవంతుడు ఇచ్చుంటే మనం అది బతక ఉన్నాం. మా గురువు గారు తమ కథ చెప్పేవారు, వాళ్ళు ఎవరైనా గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు నా పూర్వజన్మ జ్ఞానం కావాలన్నారు. వాళ్ళు ఎందుకు రావాల్సిన దాంతో నీకు ఇబ్బంది వద్దు, ఇప్పుడు ఎమ్మ చేసిన సాధన చేసుకో చాలంటే వాళ్ళు వెళ్ళిన గురువు గారు ఎవరికి సతాయిస్తున్నాడు ఒక మంత్రం చెప్పాడని. అది ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతావా అని అది నేను చూసుకుంటాను నేను నాకు ఇవ్వండి అన్నాడు. సరే నీ కర్మ పోవండి బ్రహ్మ చేసేసి ప్రశ్నించే పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. వాడు పూర్వజన్మ జ్ఞానం అయితే వచ్చింది కానీ వీడి సంస్కారం ఎక్కడిపోయింది, వీడు రోజు కనీసం రెండు రోజులు పదహారు సినిమాకి వెళ్ళాం అన్నమాట వీడికి, ఆ సంస్కారం పోలే వీడికి. మన సంస్కారాలు మారకుండా జ్ఞానం వస్తే మాత్రం ఎలాభం, వాడు వెళ్ళి సింహాలలో కూర్చున్నాడు వాడు కర్మగారు, పూర్వజన్మ జ్ఞానం వచ్చింది సింహాలలో కూర్చున్నాడు. ఇతరులే కొత్తగా పెళ్ళైన గంట వీడి పక్కన వచ్చి కూర్చున్నారు, వాడు కొత్తగా పెళ్ళైన పాపం వాడు వచ్చారు కూర్చున్నారు. వాడు ఎంతో అన్యోన్యంగా చాలాగా ఉన్నారు. వీడికి పూర్వజన్మ జ్ఞానం వల్ల ఏమొచ్చింది, ఆ గంటలో ఆ పిల్ల పూర్వజన్మలో వీడి భార్య చూసారా, దాంతో వీడిగా ఆ పవం వాడిద్దరు అదంతా వాడు అన్యాన్యంగా కూర్చున్నారు, వాడు ఏదో తెచ్చాడు వాళ్ళిద్దరు తింటున్నారు, ఒకరితో మాట్లాడుకుంటున్నారు, ఒకరిని వాళ్ళు చేయాల్సి కూర్చున్నారు. వీడి కోపం వచ్చేసి నా భార్య మీ చేస్తావరా అని వాడు పట్టుకున్నాడు వీడు ఆ భర్తని. ఈ గంతే మొత్తం ఆ భర్తతో సహా ఉన్నటువంటి వాళ్ళందరూ వీడిని శుభ్రమిత కొట్టారు, ఒళ్ళు వాడి చేత కొట్టారు, ఎవరు నువ్వు వాడి భార్యను పట్టుకుని నా భార్య కట్టవట్రము అని ఏం చావగొట్టారు వీడిని. అప్పుడు వీడికి అర్థమైన అమ్మో పూర్వజన్మ జ్ఞానం వస్తే ఎన్ని పాటలు వస్తాయో గురువుగారు చెప్పనే చెప్పారండి. అప్పుడు జ్ఞానం ఏమైంది వాడికి, మళ్ళీ గురువుగారు తగ్గిస్తారు బాబోయ్ ఏమైందిరా కాసేపట్లో తగ్గట్టుకు వచ్చావు, వద్దు బాబోయ్ తీసేయండి అన్నాడు. ఏమైనా ఏమి చేశావు అలాగా, అదేంటండి పూర్వజన్మలో నా భార్య ఈ జన్మలో ఇంకోటి భార్య అయింది, ఈ భార్య భర్త అనేటువంటిది ఈ శరీరంలో మనం వచ్చిన తర్వాత వచ్చేటువంటి సంబంధాలు శరీరం వదిలేసిన తర్వాత పోతాయి. అంతకంటే మనం ఊరికనే ఆవేశం వల్ల అనుకుంటూ ఉంటాం ఓ జన్మ జన్మ సంబంధం ఇవన్నీ. శాస్త్రం ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఇవేవి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ తప్ప మిగతా వాటిలో ఈ శరీరం వదిలేసిన తర్వాత ఏమి ఉండదు, అది నిర్ణయించేది ప్రకృతి భగవంతుడు తప్ప మన నిర్ణయాలు కావు. మన శరీరం వదిలేసిన వాడు పురుషుడు స్త్రీగా పుడతాడా, స్త్రీ పురుషుడుగా పుడుతుందా, ఇవన్నీ కూడా ప్రకృతి నిర్ణయించేటువంటిది, మనం నిర్ణయించేటువంటిది కాదు. ఎందుకంటే ఈ స్త్రీ పురుష భేదాలు అనేటువంటివి కేవలం భౌతికమైనటువంటి స్థితిలో తప్ప ఆత్మ స్త్రీ ఆత్మ పురుషాత్మ అని ఉన్నది ఎక్కడ. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి సాధన ఇవన్నీ కూడా స్త్రీలు చేయొచ్చా చేయకూడదా, మంత్రాలు స్త్రీలు చేయొచ్చా చేయకూడదా, మంత్రాలు స్త్రీలు చేయకూడదని ఏ ఋషులు చెప్పలేదు, ఏ శాస్త్రం చెప్పలేదు. మధ్యలో అలాంటి వాడు ఎవరు పుట్టించినటువంటిది గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదు. మరి గాయత్రి అమ్మ అమ్మవారు దేవతను ఉపాసిస్తున్నావు, మరి నీకు పొరలేదా, ఆవిడ దేవతగా స్త్రీ రూపంగా ఉపాసిస్తున్నావు, స్త్రీలు చేయకూడదా, ఇటువంటివన్నీ అనేకమైనటువంటి లేనిపోనివన్నీ కల్పించి ఈ స్త్రీ పురుష భేదం అనేటువంటిది ఆత్మలాగా తీసుకెళ్ళి అక్కడ దాకా ఉండదు. అది ఇది కేవలం ప్రకృతి భౌతికమైనటువంటి స్థితిలో మనకి అది కూడా ఒక రకమైనటువంటి చక్కటి శిక్షణ కోసం ప్రకృతి యొక్క ధర్మాన్ని నిర్వర్తించడం కోసం పెట్టినటువంటి తప్ప ఆత్మ సంబంధం ఆత్మతో ఉన్నటువంటిది అక్కడ దాకా ఈ ఇదేమి ఉండదు. భేదం అంతా ఆత్మంతా ఒకటే. అందువలన ఇటువంటివన్నీ మనకు తెలియవు. తెలియక మనం ఈ స్మృతులన్నీ కూడా మనకి ఏదో ఒక జన్మ నుంచి ఒక జన్మకి ఇవన్నీ మనం ఊహిస్తూ ఉంటాం. మన ఆవేశం వల్ల ఎక్కువ ఊహిస్తూ ఉంటాం. మనం ఆవేశానికి సత్యానికి చాలా దూరం ఉంటుంది. అందువల్ల మనం శరీరం వదిలేసినప్పుడు ఇవన్నీ అన్నీ కూడా తొలగిపోతాయి, ఇవేమి ఉండవు. మన డిగ్రీలు మనం ఇంత కష్టపడి ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంటెక్ పాస్ అయ్యాం, ఇది వచ్చే జన్మప్పుడే సర్టిఫికేట్ అలా ఉంటుంది, ఉండదు. వచ్చే జన్మలో మళ్ళీ ఎంటెక్ బస్ వచ్చినట్టు ఏబీసీ నుంచి మనం మారేటాల్సిందే ఈ ఎంటెక్లు. నేను చాలా డొనేషన్లు కట్టి మరి ఎంటెక్ పాస్ అయ్యాను, బీటెక్ ఎంటెక్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి, అందుకని రెండు మూడు జన్మల దాకా ఇది కంటిన్యూ చేసి దాకా ఉండదు. ఎక్కడ నువ్వు లక్షలు కట్టినా కోట్లు కట్టినా ఈ జన్మకి ఈ జన్మకే ఇది అయిపోయినా, వచ్చే జన్మని మళ్ళీ మొదలెట్టాల్సిందే. అలాగా శరీరం వదిలేసిన తర్వాత ఇవన్నీ పోవాల్సిందే. మరి ఏమిటి మిగులుతుంది శరీరం వదిలేసిన తర్వాత? నేను అనేటువంటి వెలుగు ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఆత్మ దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే మిగులుతుంది. అది సంస్కార రూపంలో బీజ రూపంలో మిగులుతుంది తప్ప మిగతా నేహం మిగలదు. ఆ సంస్కార రూపంలో మిగిలేటువంటిది ఏదైతే ఉందో అక్కడ విత్తనాలుగా ఉంటాయి. ఈ సంస్కారాలు విత్తనాలుగా పనిచేస్తుంది. దాంతో మానవుడు ఈ జీవుడు ప్రయాణం చేస్తాడు. ఇది జరిగేటువంటిది. మరి పునర్జన్మ ఉండదు అంటారు, దాని సంగతి ఏమిటి? అనేక సందర్భాల్లో మరి పెద్దలే చెప్పారు, పురాణాలు కూడా చెప్పబడింది, అనేక సందర్భాలు చెప్పారు పునర్జన్మ ఉండదు, తర్వాత జన్మ ఉండదు అన్న. మరి పునర్జన్మ ఉండదు అని అక్కడ చెప్పారు, జన్మ ఉంటుందని ఇక్కడ చెప్పారు, రెండింటిలో ఏది ఏది నిజం? శాస్త్రీయంగా ఎట్లాగా దీనికి కూడా స్పష్టంగా అదే శాస్త్రాల్లో చెప్పబడింది. జాగ్రత్తగా శాస్త్రాన్ని ఋషులు ఇచ్చినటువంటి దాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఆవేశంతో అధ్యయనం చేస్తే కనపడదు. వీటికి వ్యతిరేకత లేదు శాస్త్రంలో చెప్పబడినటువంటిది. వేదంలో కానీ పురాణాల్లో కానీ ఉపనిషత్తుల్లో ఎక్కడ చెప్పినా సరే పెద్దల యొక్క ఉపదేశాల్లో కానీ ఒకదానికొని వ్యతిరేకంగా ఉన్నటువంటి విధంగా మనకు అనిపిస్తాయి, మనకు అర్థం కావు కాబట్టి. అది జాగ్రత్తగా మనం నిలకడగా అర్థం చేసుకుంటే వ్యతిరేకత ఎక్కడ ఉంటుంది. శరీరం విడిచిందా శరీరం రావడం అనేటువంటిది సందేహం లేదు, ఎవరు కూడా దాని కళానికి లేదు స్పష్టంగా చెప్పారు. మరి పునర్జన్మ రాహిత్యం, జన్మరాహిత్యం అంటే ఏమిటి? మరి చాలామంది వేదాంతులు కూడా చెప్తారు జన్మరాహిత్యం అనేటువంటి దానికోసం మోక్షం వచ్చింది, జన్మరాహిత్యం వచ్చింది. చాలామంది ఏమంటారంటే మోక్షం రావడం అంటే శరీరం వదిలేసిన తర్వాత వచ్చేటువంటిది కాదు, శరీరం వదిలేస్తే వచ్చేది మోక్షం అయితే దానికోసం మనం ఏదో సాధన చేయగల చేసినా జీవనం వదిలేస్తాం ఏదో రోజు. శరీరంలోకి మనం వచ్చామంటే ఎవరన్నా పిల్లవాడు కానీ పిల్లగాని పుట్టగానే ఏ జాతక చక్రం ఏ కళ లేకుండా చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే వీడు తప్పకుండా శరీరం నుంచి వెళ్ళిపోతాడు పోతాడు అని. అయితే అలా చెప్తే పడతారు అంతే, తగ్గే క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. అది ఎంత సత్యమో శరీరం వదిలేసినటువంటి కూడా మళ్ళీ పుడతాడు అన్న కూడా అంతే సత్యం, దాంట్లో సందేహం లేదు. మరి జన్మరాహిత్యం అంటే ఏమిటి? మోక్షం నీక్షం, మనం మోక్షం కోసం మనం చేస్తున్నాం. అసలు మోక్షం అంటే ఏమిటో మనకు తెలుసునా? ఇది మోక్షం అంటే అని పెద్ద పెద్ద ఆయన పదాలన్నీ ప్రయోగిస్తుంటాం మోక్షం కోసం ధారణ చేస్తాం మోక్షం మోక్షం అది చాలా స్పష్టంగా మనకి ఇచ్చినటువంటిది అదేమిటంటే ఈ సంస్కారం అనేటువంటివి ఏవైతే వస్తున్నాయో కూడా ఆ వచ్చేటువంటి ఈ సంస్కారం అనేటువంటి వాటిని కూడా ఆ స్థితి నుంచి కూడా విడిపడి ఏ మూలమైనటువంటి వస్తువు నుంచి వచ్చామో అందులోకి మళ్ళీ కలిసిపోయి మళ్ళీ అందులో తిరిగి రావడం అనేటువంటిది ఉంటే అది జన్మరాహిత్యం అంటే అది అర్థం అవడం చాలా కష్టం అది మా ఉదాహరణ తెలిసిన ఉదాహరణ చెప్పినప్పుడు అర్థం కాదు అంటే ఎలాగంటే ఒక నాలుగు గ్లాసులు వరసన పెట్టి అందులో నీళ్లు పోసి ఈ నాలుగు గ్లాసుల్లోనూ పంచదార వేస్తూ ఉంటే కరిగిపోతుంది బాగా వేసేయండి బాగా కరిగిపోతుంది ఇంకా ఎంతగా అంటే ఇంకా వేస్తే కరగంతగా వేసేయండి కరిగిపోతుంది ఇప్పుడు ఈ నాలుగు గ్లాసుల్లో మళ్ళీ నీరుని ఎదురబెడితే మళ్ళీ పంచదార అక్కడ మిగులుతుంది ఇది మనకు తెలుసు మనం ల్యాబొరేటరీలో కూడా చేస్తాం చేస్తుంది ఇప్పుడు మనం ఏమంటాం ఈ ఎగిరిపోయినటువంటి ప్రతి గ్లాసులో ఉన్నటువంటి పంచదార కూడా అంతకు ముందు ఉన్నటువంటి పంచదారేగా నీరు ఎగిరిపోయింది మళ్ళీ అదే పంచదార అక్కడ ఉంది ఇప్పుడు మరొకసారి ఏం చేస్తారంటే మళ్ళీ నీళ్లు పోసి ఈ పంచదారన్నింటినీ కూడా ఏ గ్లాసు ఏ గ్లాసు ఉన్నటువంటి దాన్ని అరగబెట్టేసి ఇప్పుడు ఈ కరిగిపోయినటువంటి పంచదార నీరు అన్నింటినీ కూడా అన్నింటినీ ఉదాహరణ కలిపి ఒక చెంబులో పోసేయండి పోసేసి మళ్ళీ ఈ చెంబులో ఉన్నటువంటి దాన్ని నాలుగు గ్లాసులు సద్దండి ఇప్పుడు నాలుగు గ్లాసులో మళ్ళీ ఇగలనేయండి ఇప్పుడు పంచదార మిగిలింది ఇప్పుడు మిగిలిన పంచదార ఏ గ్లాసులో పంచదారో చెప్పగలరా చెప్పలేదు అంత ముందైతే ఈ గ్లాసులో ఉన్న పంచదార అని చెప్పచ్చు మిగిలినటువంటిది మళ్ళీ మిగిలింది ఇప్పుడు అన్ని కలిపి వేసి మళ్ళీ దాంట్లోంచి వచ్చినటువంటిది ఏ గ్లాసులో పంచదార ఏ గ్లాసులోకి వచ్చింది చెప్పడానికి ఎందువల్ల మతం ఒకటిగా కలిసిపోయింది అలాగే మనం కూడా ఈ సంస్కారం కూడా కరిగిపోయి పూర్తిగా భగవత్ తత్వమునందు లీనమై అక్కడి నుంచి మళ్ళీ పంపబడి మన జన్మలో శరీరంలోకి వచ్చినప్పుడు అది జన్మ రాహిత్యంతోనే వచ్చాడని అర్థం తప్ప పూర్వజన్మ బంధంలో వచ్చాడని అర్థం కాదు ఇది శాస్త్రీయమైనటువంటి విషయం కాబట్టి అవతార పురుషు అయినటువంటి అవతారాన్ని దిగొచ్చినటువంటి వారిని వారు అవతరించారు అంటాం వారు అవతరించారు అంటే మనలాగే మనలాగే ఉంటారు వాళ్ళు కూడా మనలాగే మన మనలాగే ఒక శరీరం ఈ శరీరానికి సంబంధించినటువంటి చేష్టలు ఇవన్నీ మనలాగే కనిపిస్తూ ఉంటాయి మరి ఒక సాయనాథుడు చూసినా మరి వెంకయ్యవధూత స్వామిని చూసినా ఇలాగా ఇటువంటి అవతార పురుషులు అందరినీ చూస్తే వాళ్ళు కూడా మనలాగే కనిపిస్తారు మనలాగే వాళ్ళకి శరీరం ఉంది మనలాగే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మనలా మంచిది తవ్వుతారు ఆహారం తీసుకుంటారు ఇవన్నీ మనలాగే ఉంటాయి మరి ఏమిటి మనని మనకి వాళ్ళకి భేదం ఏమిటి మనం అందరం జన్మ తీసుకున్నామంటాం వాళ్ళేమో అవతరించారంటాం రెండు ఒకటే కదా ఎందుకు రెండు పేర్లు ఎందుకు అని మనకు అనిపిస్తుంది నిజమే చూడ్డానికి రెండు ఒకటే కానీ స్థితి భేదం ఉంది అక్కడ ఎలాగా ఇంతకుముందు కూడా మనం తర్వాత చెప్పుకున్నాం ఉదాహరణ అదే ఉదాహరణ చెప్పుకుంటే కానీ మనకు అర్థం కాదు ఏమిటో ఉదాహరణ అంటే ఒకటి గీత రానటువంటి వాడు ఒకడు తెలియనటువంటి ప్రదేశాలను నడిచి వెడుతుంటే పొరపాటున ఒక నేలవారు బావి ఉంటే బావిలో పడ్డాడు వాడు చూసుకోకుండా వాడికి ఈత రాదు బావిలో నీళ్లున్నాయి లోతుంది పడ్డాడు వాడికి ప్రాణభీతి కలిగింది ఆతనాలను తీశాడు వాడు అందరూ మునక వేస్తున్నాడు కొట్టుకుంటున్నాడు రక్షించండి బయటికి తీయని అరుస్తున్నాడు ఆ స్థితిలో ఉన్నాడు వాడు ఇంతలో వాడు అదృష్టం బాగుండి ఇంకో ఆయన అటు నుంచి పెడుతున్నాడు అతను ఈత బాగా వచ్చినటువంటి వాడు చెరువుల్లో కానీ బావుల్లో కానీ దేంట్లోనా ఈదగాడు పైకి రాగలడు అని తెలుసు ఆయన అటు నుంచి పెడుతూ విన్నాడు దీని ఎవరైనా కూడా నూతిలో కొట్టాడు పెట్టుకోపోయేగా అని ఆయన దూకాడు నూతులు దూకి ఆయన కూడా కిందకి వెళ్ళి లోపల మునిగిపోతున్నామని పైకి తీసుకుని పైకి తీసుకొచ్చి రక్షించాడు ఇప్పుడు ఈ ఉదాహరణ మొదటి వాడిని ఏమన్నాం పడ్డాడన్నాం రెండో వాడిని దూకాడు అన్నాం రెండు ఒకటేగా రెండు మాటలు ఎందుకు దానికి దీనికి తేడా ఏమిటి అది కూడా అంతే తల తల కిందలు కాళ్ళ పైకి చూడడానికి ఒక ఒకే రకంగా ఉంటుంది, ఒకే రకంగా ఒకే ప్రక్రియని ఆయన వాడేమో పడ్డాడే అంటే వీడు దూకాడేమిటి? ఎందుకు అంటే రెండు ఒకలాగా కనిపిస్తే కానీ సామర్థ్యం వేరు రెండిటికి. మొదటి వాడు పడ్డాడన్నా ఎందుకంటే వాడికి అది నువ్వేం తెలియదు, అంత నీడన్నా ఏం తెలియదు, తెలిస్తే తస్తే వాడు దగ్గరికి పోడు, వాడు వాడికి ఈత రాదు, వాడు తెలియక పడ్డాడు. వాడు తెలిసి తెలిస్తే పట్టు, వాడు అందరూ తెలిసి దూరంగా ఉంటాడు, తెలియక పడ్డాడు. పడిన తర్వాత వాడికి వైద్యం అవ్వడానికి చేత కాదు, వాడికి ఏ సామర్థ్యం లేదు, వాడికి వాడు మొలక వేస్తున్నాడు అయోమయం అయిపోతుంది, వాడికి కొంతసేపు చచ్చిపోతాడు వాడు ఎవరు తీయకపోతే వాడిని. మరి రెండో వాడు అది నుయ్యని తెలుసు, అందులో నీళ్ళున్నాయని తెలుసు, నోటుగా ఉంటుందని తెలుసు, అయినప్పటికీ తాను తనంతా తానగా లోపలికి వెళ్ళగలడు, కిందకి పైకి తిరగలడు, తాను రాగలడు, అంతేకాకుండా పడిన వాడిని కూడా రక్షించగలడు. ఇన్ని సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి వాడిని దూచాడంటున్నాం, పిండిపడ్డాడంటున్నాం. అది ఎటువంటిదో మనకి అవతార పురుషులకి ఉన్నటువంటి తేడా అటువంటిది. మనం ఈ జన్మలో మనం పడ్డాం, మన ఇష్టం వచ్చి పడలేదు. ఇందులో పూర్వజన్మ కర్మ ఫలం వల్ల, ఆ వర్షం వల్ల దానికోసం మనం పంపబడ్డాం. ఇందులో మన ఇష్టం కాదు, నేను నా ఇష్టం వచ్చిన చోట పడతానా అన్నా కుదరదు. అంటే శరీరంలోకి రావడానికి సంస్కారం పనిచేస్తుంది, అది నిజమే. కానీ కర్మ బంధ వశం చేత, కానీ వారు రావడం అనేటువంటిది మనలాగా కర్మబంధ వశం చేత కాదు. వాళ్ళకి కర్మబంధం లేదు, కానీ వారు శరీరంలోకి వస్తారు. ఎందుకు? ఇవి ఇందాక దూకినటువంటి వారిలాగా. ఎందుకంటే మన పడ్డవాళ్ళంటే వాడు మనం కదా, మన కోసం వాళ్ళు దిగి వస్తారు. వాళ్ళకేం అవసరం లేదు. స్పష్టంగా చెప్పాడు భగవంతుడు కూడా, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాస్తవ్యం. భగవంతుడు అవతారంగా దిగి రావడానికి ఆయనకేం అప్లికేషన్ లేదు. నాకేమి, నేను చేయవలసిన నా కర్తవ్యం అంటూ ఏం లేదు. ఇందులో నేను చేసి తీరాల్సినటువంటిది ఏం లేదు, నేను పొందనటువంటిది లేదు, పొందవలసింది లేదు. స్పష్టంగా చెప్పాడు. అందువల్ల ఆయన ఎవరి అప్లికేషన్తో దిగి రాలేదు. మనం ప్రార్థిస్తే మన రక్షించడం కోసం ఆయన దిగి వస్తాడు తప్ప మనంతా మన అప్లికేషన్తో మనం ఆయన కట్టివేయలేము. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల పనిచేయవు. కానీ వీటికి లోబడినట్లుగా ఉంటారు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, లోపల పడినట్టుగా ఉంటారు వాళ్ళు కూడా. దూకిన వాడు కూడా పడినట్టుగానే ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు దీనికి లోబడినట్టుగా ఉంటారు. కానీ లోపల మాయకు అతీతులు వాళ్ళు, మాయకు లోబడిన వాడు మనం. జీవుడికి భగవంతుడికి తేడా ఇది ఒక్కటే, మనం మాయకి లొంగినటువంటి వాడు, వాళ్ళు మాయకి అతీతమైనటువంటి వాడు. మరి మనం కూడా మాయకి అతీతం ఎప్పుడు అవుతాము? ఆ భగవంతుని ఆశ్రయించినప్పుడే. మనం కూడా ఆయన్ని పూర్తిగా సమర్పణ చెంది ఆశ్రయిస్తే, చెప్పాడు అది కూడా స్పష్టంగా, ఎవడైతే నన్ను ఈ విధంగా ఆశ్రయిస్తాడో అనన్యమైనటువంటి భక్తితో, వాడు తప్పకుండా మాయను దాటగలడు. మాయామేతాం తరంపితే స్పష్టంగా చెప్పాడు. మనకు అర్థమయ్యేటువంటి ఉపాసన అని చెప్పాడు భగవద్గీతలో. ప్రతిదానికి సమాధానం అందులో ఉంది చెప్పాడు. అనన్యమైనటువంటి భక్తి అంటే ఏది? అనన్యమైనటువంటి భక్తితో మనం కనుక ఆ స్వామిని భగవంతుని ఆరాధించినట్టయితే, అప్పుడు మనం కూడా మాయను దాటతాం. మీరు మాయని దాటగలరు అని చెప్పాడు ఆయనే. మరి ఆయన ఒకరికి అబద్ధం చెప్పాడు కదా. ఇప్పుడు ఇందాక మొట్టమొదటి మనం చెప్పుకున్నా మనం ఎందుకు పరోజనం చేసుకుంటున్నామని పరబ్రహ్మ మాస్టర్ గారు ఉదాహరణ తీసుకున్నాం. మనం ఆయన మరి ఆయన కూడా శరీరం ధరించారు, ఒక సాధకుడిగా ప్రారంభించారు. కానీ ఏ విధంగా కొన్ని వందల వేల జన్మల్లో జరిగేటువంటి ప్రక్రియని ఒకే జన్మలో పొందగలిగారు? దానికి ఎట్లా? అది అక్కడ ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే మనకి ఏ మార్గం నుండి నడవాలి అనే ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి వారిని దేశికుడు అంటారు. గురువు అనేటువంటి ఆయన దేశికుడు అని కూడా అంటారు. దేశికుడు అంటే మార్గం చూపించినటువంటి వాడు అర్థం. దిశ ఆదేశుడే, దిశ అంటే చూపించడం. మనకు మార్గం చూపించారు. ఎలా చూపించారు? ఆయన చూపించినటువంటి మార్గం ఏమిటి, ఆయన చేసినటువంటి సాధన ఎటువంటిది, మనకి ఏ రకంగా చూపించారు ఆ మార్గాన్ని? అనేటువంటిది ఫస్ట్. ఏమిటి సర్వసమర్పణ అంటే? మనం కూడా సమర్పణ చేస్తూనే ఉంటాం భగవంతుడికో గురువుకో సమర్పణ చేస్తున్నాం. ఏం సమర్పణ చేస్తాం? ఓ పండాన్ని చేతిలో పెట్టి నమస్కారం చేస్తాం, సమర్పణ చేస్తామా? గురువు గారికి ఒక అనిపించారు, అయితే పదవి అనిపించారు, అవధూత ఎవరిన వచ్చారు, అయితే భగవంతుడు దేవుడు వచ్చాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? సమర్పణ చేసాం. ఏం సమర్పణ చేస్తాం? ఓ పండో మా అయితే రూపాయలు, ఒక 100 రూపాయలు, 101 ఏదో ఉంది, అంతవరకు మనం సమర్పణ చేస్తాం. సరే మంచిదే, భగవంతుడు ఏం చెప్పాడు, నువ్వు ఏం సమర్పణ చేసినా స్వీకరిస్తాను నాయన తప్పకుండా అన్నాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే తత్యా ప్రయచ్చది. నువ్వు ఒక ఆకు ఇచ్చినా సరే, పండు ఇచ్చినా సరే, పువ్వు ఇచ్చినా సరే, ఆకర్కర నీళ్ళు ఇచ్చినా సరే, నువ్వు ఏమి ఇచ్చినా సరే నేను స్వీకరిస్తాను. ఎప్పుడు యోమే తత్యా ప్రయచ్చది, భక్తితో నాకు ఎవరు ఏం సమర్పించినా దాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పాడు. ఆ భక్తితో అనేటువంటి తోటే ఉంది విషయం అంతా. భక్తితో సమర్పణ చేయాలి. ఏమిటి సమర్పణ చేయడం అంటే? భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే మన అందరికీ తెలుసు అనుకుంటాం మనం. భక్తి అంటే ఏమిటంటే అంటే గట్టిగా తాను మరి కలపడం పట్టుకోవడం. మనం చూస్తూ ఉంటాం లేదా దేవాలయానికి వెళ్ళాము, మనం లోపల స్వామిని మనం ముందర్శనం చేసుకోవడం కోసం మనం గట్టిగా ప్రయత్నిస్తుంటాం. వెళ్ళినంతా కూడా మన భక్తి స్వామిని దర్శనం చేసుకోవడం భక్తితో మంచిదే. స్వామిని భగవంతుని దర్శనం చేసుకుందాం అనిపించడం మంచిదే. కానీ భక్తి అంటే ఏమిటి అసలు మనకు తెలుసా? భక్తి అనేటువంటి మాటకి సూటిగా అర్థం ఎవరు చెప్పారు సరైనటువంటిది? నారద మహర్షి భక్తి సూత్రాలు అనేటువంటి దాంట్లో చెప్పారు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. భక్తి అంటే పరమ ప్రేమయే భక్తి అని చెప్పినటువంటిది. పరమ ప్రేమ ఏమిటండి? మనకు ప్రేమ అంటే తెలుసు, ఏం తెలుసు ప్రేమ అంటే? ఏం తెలియదు. ప్రేమ అనే పదాలు మనం వాడుతూ ఉంటాం ఊరికనే. మనం చాలా పదాలు వాటి తేలిగ్గా వాడుతూ ఉంటాం. నేను మనం చెప్పే గురువు అనే పదం ఎలా వాడతాం, అలాగా ప్రతి పదాన్ని మనం అది తేలిగ్గా వాడేస్తూ ఉంటాం. అలాగే ప్రేమ అనే పదం కూడా అలాగే వాడుతూ ఉంటాం మనం. మనం చూడండి, చాలా మంది లవ్ చేశారనుకుంటారు. లవ్ లవ్ చేయడం ఏంటి? ఇంగ్లీష్ పదాలను ప్రేమ ప్రేమ అనేటువంటి దానికి ఇంగ్లీష్లో లవ్ అని అర్థం కరెక్టే. కానీ లవ్ చేయడం ఏంటంటే వాడుతూ ఉంటారు అంటే, లవ్ చేశారు అంటుంటారు. లవ్ చేసుకున్నారు, లవ్ చేశారు, ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం ఏంటి? ప్రేమ ఇంచుకోవడం, అంచుకోవడం ఉండదు. నంచుకోవడం ఏమైనా పచ్చగా నంచుకోవడానికి తెలియక అజ్ఞానంతో వాడుతూ ఉంటాం అనే పదాలన్నీ. ప్రేమ అంటే ఏమిటి? నాకు మా పిల్లవాడు అంటే చాలా ప్రేమ అండి అంటుంటారు. నిజమేనా? నిజమేనా? నిజమో కాదు, చిన్న ఉదాహరణ చూద్దాం. చిన్న పిల్లవాడు పుట్టాడు, వాడు అప్పుడే నడక వచ్చింది వాడికి, పాకడం కొంచెం నడుస్తున్నాడు. ఈ తల్లిదండ్రులిద్దరూ ఒక డబ్బా మీద ఎక్కారు. ఆ పిల్లవాడు ఆడుకుంటున్నాడు. వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మై మరిచిపోయి పిల్లవాడి దగ్గర మరిచిపోయారు. వాడు రాస్తా నాగాకి పెట్టకూడదు లేదు, చివరికి వెళ్ళిపోయి కింద పడ్డాడు వాడు, ఆ పిల్లవాడు. అప్పుడు చూశారు వీళ్ళు, అయ్యో పిల్లవాడు పడిపోయాడు అని వీటిని మెట్టు దిగి వస్తారు అని వీళ్ళు దూకుతున్నారా? పిల్లవాడు కింద పడిపోయాడు, ఉన్నాడు లేడు అనేటువంటి బాధ నిజం పడుతున్నారు. కానీ అయినప్పటికీ వీళ్ళు జాగ్రత్తగా మెట్టు దిగి ఎక్కడ దెబ్బలేకుండా వస్తున్నారు. కానీ వీళ్ళు అక్కడిని డైరెక్ట్గా దూకుతున్నారా? మరి మా పిల్లవాడు నాకు ప్రేమ నిజమేనాది? కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కువ ప్రేమ ఎవరి అని ఉంటుంది అని తమ ఏం తమకే ఉంటుంది, అందులో సందేహం లేదు. నాకు ఎక్కువ ప్రేమ అంత ఉంది, తన మీద తనకు ఉండడం అనేటువంటిది తప్పు కాదు, సహజమే. అది లేకపోతే మన శరీరంలో ఉన్నాం. మనం ఈ శరీరంతో ముడిపడి ఉన్నా కారణం ఏంటంటే మనమే మనకు ఉన్నటువంటి ప్రేమే కారణం. ఎవరికైతే ఆ ప్రేమ పోతుందో వాడు జీవించడానికి ఇష్టపడదు. తనమే తన ప్రేమకు పోయినటువంటి వాడు ఎప్పుడైతే పో పడుతుందో అప్పుడు వాడు జీవించడానికి ఇష్టపడేవాడు శరీరం వదిలేస్తాడు. అందుకని మనమే మన ప్రేమ ఉంటుంది, తప్పులేదు. కానీ మన మీద మనకి ఎంత ఎటువంటి ప్రేమ ఉందో అటువంటి ప్రేమ ఇతర జీవుల రూపంలో ఉన్నటువంటి వారి ఎందు కూడా ఉండగలిగితే అది నిజమైనటువంటి ప్రేమ అవుతుంది. అయితే మనం ఈ ప్రేమ అనేటువంటి పదాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం అనేటువంటిది అనేక అర్థాల్లో వాడుతున్నాం కాబట్టి దానికి ఆయన పరమ ప్రేమ అని ముందు పరమాన్ని చేర్చాడు. పరమ ప్రేమ అంటే ఎటువంటిది, ఎట్లా ఉంటుంది పరమ ప్రేమ అంటే? పరమ ప్రేమ యొక్క ప్రేమ యొక్క స్వరూపం ఏంటి? పెద్దగా ప్రేమ, దాని స్వరూపం ఏంటి? అమృత స్వరూప, అది అమృతం, మృతం లేనటువంటిది. అది ఎప్పుడు కూడా నశించినటువంటిది ప్రేమ అంటే. ప్రేమన్నా భక్తి అన్నా ఒకటే, అది ఎప్పుడు నాశనం లేనటువంటిది అన్నాడు. ఆ ప్రేమ కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ప్రేమ నిజంగా అసలైనటువంటి అర్థంలో కలిగినటువంటి వాడు దానికి ఏమీ కారణం ఉండదు మొట్టమొదటిది. రెండోది అపేక్ష ఉండదు. ఈ కారణంగా నాకు ప్రేమ ఉంది అనేటువంటిది ఏమి ఉండదు, కారణం ఉండదు. కోరడం, ఈ ప్రేమ నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను కోరతా అన్న అపేక్ష ఉండదు. ఈ రెండు ఉండదు. అదే నిజమైనటువంటి ప్రేమ అంటే, అదే భక్తి అంటే కూడా. అందుకని దానికి ఉదాహరణ ఆయనే ఇచ్చాడు నారద మహర్షి. ఎవరిని ఉదాహరణ ఇచ్చాడు? చాలా మంది భక్తులు ఉన్నారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, ఇంతమంది మహాభక్తులు ఉన్నారు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ ఎవరు? చివరికి ఇచ్చినటువంటిది యథా ప్రజగోపికాణం అన్నాడు. ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపకులు, గోపికలు ఉన్నారే, వాళ్ళని ఉదాహరణగా ఇచ్చాడు. అదేమిటండి, వాళ్ళకి కొద్దిగా ఏ చదువు రాదు, శాస్త్రం తెలియదు, ఏమి తెలియదు, అమాయకులు, వాళ్ళని ఉదాహరణ ఏమిటి? ఇంతమంది మహాభక్తులు ఉంటే వాళ్ళు దొరికేటట్టు ఉదాహరణ కాను. వాళ్ళే చెప్పదగినటువంటి వాడు అన్నాడు. ఎందువలన? నిజంగా భక్తి అనేటువంటి మాటకి మొట్టమొదటి ఉదాహరణ వాళ్ళనే ఇవ్వాలి అని మనకు స్పష్టం చేశారు. ఎందువలనంటే వాళ్ళు స్వామితో ఉన్నటువంటి సంబంధం ఎటువంటి, స్వామి నుంచి ఎప్పుడైనా ఏమైనా కోరారా? ఏమీ కోరలేదు. ఆయన భగవంతుడని తెలుసు, సర్వసమర్థుడు, సర్వ జగత్ మతానికి నాయకుడు, ఏమి కోరినా ఎదగినటువంటి వాడు, అన్ని సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, ఇవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళు తెలుసు, ఎందుకంటే ప్రత్యక్షంగా చూశారు ఆయన నీళ్ళన్నీ. అయినప్పటికీ కూడా ఆయన నుంచి వాళ్ళు ఎనాడైనా ఆయన కోరేరా? ఏమీ కోరలేదు. వాళ్ళు ఎంతసేపు కూడా ఆయనకి మనం ఏమి ఇద్దాం అని సమర్పణ తప్ప అటు నుంచి ఏమీ కోరలేదు వాడు. అలాగే వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా భగవదర్పణంగానే చేశారు. ఉదాహరణకి వాళ్ళ పిల్లవాడికి స్నానం చేయిస్తున్నారు, ఇది భగవంతుడు స్నానం చేయిస్తాం అని భావించారు. పిల్లవాడికి అలంకరణ చేస్తాం, భగవంతుడికి అలంకరణ చేస్తాం అని భావించారు. పిల్లవాడికి అన్నం పెడుతున్నాం, భగవంతుడికి అన్నం పెడతామని భావించారు. ఇంటికి వచ్చేటువంటి అతిథికి అన్నం పెడతాం, భగవంతుడికి పెడతామని భావించారు. భర్తకు సపరి చేస్తున్నాం, భగవంతుడికి పరిచయం చేస్తున్నాం. అలాగే భార్యని, భార్యకి కావాల్సినటువంటి పని చేసి పెడతాం, భగవంతుడికే చేస్తున్నాం. ఇలాగ వాళ్ళకి భర్త, భార్య, పిల్లలు వాళ్ళు వీళ్ళు వేరే దృష్టి లేదు, అంతా భగవంతుడే. ఏం చేసినా భగవంతుడికి చేస్తున్నాం అనేటువంటి తప్ప మనకు దృష్టి లేదు. దీన్ని అనన్య భక్తి అంటారు. అంటే వేరే మనకు దృష్టి లేనటువంటిది. అటువంటి భక్తి, అటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఉదాహరణను వాళ్ళనే ఇస్తారు. వాళ్ళకేం శాస్త్రాలు తెలుసా? ఏం తెలియదు. శాస్త్రాలు తెలియక్కర్లేదు. శాస్త్రజ్ఞానం వల్ల మాత్రమే భక్తి నిలబడదు. భక్తి ఉండడం వల్ల శాస్త్రజ్ఞానం కూడా అందులోంచి వస్తుంది. భక్తి అనేటువంటిది పరిపూర్ణంగా భగవదర్పణం అనేటువంటి భక్తి మనకు ఉన్నప్పుడు అప్పుడు శాస్త్రజ్ఞానం అనేటువంటి దానంతట వచ్చేటువంటిది తప్ప కేవలం గ్రంథపడడం వల్ల, విజ్ఞానం వల్ల వచ్చేటువంటిది మాత్రమే కాదు శాస్త్రజ్ఞానం అనేటువంటిది, భగవద్ అనుగ్రహం వల్ల. అందువల్ల నాకేం కావాలి అనేటువంటి అది పూర్తిగా వదిలేసి నేనేమి ఇవ్వగలను అనేటువంటి దృష్టి రావాలి. భక్తికి సోపానం అది. సర్వసమర్పణము అనేటువంటి మాటకి చాలా అర్థం ఉంది. ఆ సర్వసమర్పణం అనేటువంటిది మనం చేసుకోగలిగిన నాడు మనకి ఒకే జన్మలో, ఈ జన్మలోనే ఒకే జన్మలోనే సంపూర్ణమైనటువంటి స్థితి మనకు కలగడానికి అవకాశం ఉంది అని మనకి రుజువు చేసినటువంటి వారే మాస్టర్ గారు. ఆయన జీవితం ఉదాహరణ. అందుకు ఈరోజు మనం ఈ పర్వదినంగా చేసుకుంటున్న కారణం మనకు ఎటువంటి మార్గాన్ని చూపించినటువంటి రోజు అది. ఆయన దర్శించి మనం చూపించారు. ఏదైనా సరే అవతార పురుషులు మహాత్ములైనటువంటి వారు వారు ఆచరించి దాని ద్వారా తన యొక్క ఆచరణ ద్వారా మనకు సందేశాన్ని ఇస్తారు కానీ వేరే రకంగా కాదు. కాబట్టి వారు ఇచ్చినటువంటి సందేశానికి అంత విలువ ఉంది. తాను ఏది ఆచరిస్తారో దాన్నే సందేశంగా ఇస్తారు. అది మహాత్ముడు యొక్క విశిష్టత. మరి గాంధీ మహాత్ముడు, ఆయన కూడా అవతార పురుషుడే. ఎందువలన ఆయన ఏది చెప్పారు ఎందువలన అని కోట్ల మంది ఆనాడు ఆయన అనుసరించారు. ఈనాడు కూడా భారతదేశమే కాదు ప్రపంచ దేశాల అన్నింటిలోనూ కూడా ఆయన ఒక అవతార పురుషుడుగా ఆరాధిస్తున్నారు గాంధీ మహాత్ముని కూడా. ఇంకా భారతదేశమే నాకు తక్కువగా ఉండదు. భారతదేశంలో ఎంతమందికి గాంధీ మహాత్ముని గుర్తున్నాడు ఈరోజు? మన విద్యాలయంలో కూడా ఆయన గురించి పట్టించుకోవట్లేదు మనం. మన పిల్లలకి చెప్పేటువంటి దాంట్లో కూడా ఈరోజు భారతదేశంలో గాంధీ మహాత్ముడు అంటే ఆయన కూడా ఒక రాజకీయవేత్త అనే తప్ప ఇంకో రకమైనటువంటిది అవగాహన ఉందా? ఆయన అవతార పురుషుడు అనేటువంటిది ఎక్కడైనా ఉందా మనకి? కానీ ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో గాంధీ మహాత్ముడు అంటే ఒక అవతార పురుషుడు అనే తప్ప ఇంకొక ఆలోచన లేదు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఆఖరికి మనల్ని పరిపాలించి గాంధీ మహాత్మ యొక్క ఉద్యమం వల్ల మన దేశం విడిచి వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా, వాళ్ళ ఇళ్లలో కూడా గాంధీ మహాత్ముడు చిత్రపటం ఉంది ఆరాధన భావంతో. నేను చూశాను ప్రత్యక్షంగా. మన భారతీయుల ఇళ్లలో లేదు కానీ నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు భారతీయుల ఇళ్లలో చూడలేదు గాంధీ మహాత్ముడు పటాన్ని. కానీ బ్రిటిష్ వాళ్ళ ఇళ్లలో గాంధీ మహాత్ముడు పటం పెట్టి రోజు తనకి పూలు పెట్టి ఆరాధన చేస్తున్నారు. ఎందువలన? ఆయన ఎటువంటి అవతార పురుషుడు అండి? కాబట్టి ఈనాటికి అందరి హృదయాల్లో ఆయన ఆరాధన భావం ఉంది. ప్యారిస్లో ఒక చోట గాంధీ మహాత్ముడికి ఒక ఆలయంలో పెట్టి ది 10th అవతారం రాశారు ప్యారిస్లో. మరి మనం భారతదేశం ఎక్కడైనా ఉందో చూపించండి అలాగా. నిజంగా భారతీయులం కనుక గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి విధంగా జీవించినట్టయితే భారతదేశం ఈపాటికి వేరే స్థితిలో ఉండేది, ఇంత అర్థమైన స్థితిలో ఉండేది కాదు. అందువలన అవతార పురుషుడు పాత్రమైనటువంటి వాడు వాళ్ళు ఏదైతే ఆచరించారో దాన్నే మనకి ఉదాహరణగా ఇచ్చారు వారి జీవితం. అదే మనకి మాస్టర్ గారు కూడా చేసినటువంటిది. ఎందువల్ల వాళ్ళు ఆరాధ్యులయ్యారు? మాస్టర్ గారు మాకు చూపించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశం గురువు యందు ఎంతటి సమర్పణ అది చూపించింది. అక్కడ సర్వ సంపూర్ణమైనటువంటి సమర్పణ అంటే ఎట్లా ఉంటుంది అనే ఎగ్జాంపుల్ ఏమిటి అది చూపించారు. సాయనాథనే ఆయన గురువు. గురువు దైవం సర్వం సమస్తము అంటే కానీ అది తప్ప ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా సాయనాథం తప్ప ఇంకోటి లేదు. ఆయనకు ఉన్నటువంటి శక్తి ఏమిటి? గురువు యందు ఉన్నటువంటి భక్తే ఆయన శక్తి. అంత సంపూర్ణంగా నేను చూసినటువంటి వాళ్ళలో ఒకరు భరద్వాజ మాస్టర్ గారు, ఇంకోరు కొత్త రామకోటయ్య గారు. ఆయన కూడా చాలా మహాత్ముడు, చాలామంది తెలుసాయన. కొన్ని వేల మందికి నేను ప్రత్యక్షంగా చూశాను. కొన్ని వేల మందికి వాడు ఎంతో వేదంతో ఎంతో బాధతో వచ్చినటువంటి వాళ్ళకి కేవలం ఆయన మాటతో ఒక చిన్న విభూతి ఇచ్చి వాళ్ళ యొక్క బాధ పోగొట్టారు. కొన్ని వేల మందికి నేను చూశాను, నేనే ప్రత్యక్ష ప్రమాణం. మరి ఆయన చేసేటువంటి ఉపాసన ఏమిటి? నిరంతరం గురువు యందు అచించలమైనటువంటి భక్తి ఆయనకు ఉన్నటువంటి, అదే ఆయనకు ఉన్నటువంటి ఉపాసన. ఆయన వేరే మంత్రాలు ఏం చేయలేదు, ఆయన వేరే మంత్రాలు కానీ వేరే ఏం చేయలేదు. నిరంతరం గురువు స్మరణ ఇంకేం చేయాలి, ఉచ్చారణ ఉచ్చారణ కూడా గురువే. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన గురువు, మాస్టర్ సివి గారి యొక్క ప్రధాన శిష్యుల్లో ఒకరైనటువంటి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి చాలా మందికి ఒక సాహిత్యవేత్తగా మాత్రమే తెలుసు, అది కూడా చాలామందికి ఒక విషయం తెలియదు. ఈనాడు అన్నమాచార్యుల వారి తీర్థం చాలా ప్రచారంలోకి వచ్చాయి. ఈ అన్నమాచార్యుల వారి యొక్క తీర్థాన్ని మొట్టమొదటిగా బయటికి వెలిగి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, చాలామంది తెలియదు సంగతి. ఆ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివి గారి ప్రధాన డైరెక్ట్ శిష్యుడు, ఆయన ఆయన యొక్క శిష్యుడు ఈయన రామకోటయ్య గారు. ఈ రామకోటయ్య గారితో మేము చాలా క్లోజ్గా ఉన్నాం. భరద్వాజ్ మాస్టర్ కూడా రామకోటయ్య గారు చాలా సార్లు భరద్వాజ్ మాస్టర్ కలుసుకున్నారు వాళ్ళిద్దరు కూడా. అసలు ఇద్దరు మహాత్ములు కలుసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి సన్నివేశాలు నాకు ఆ దృష్టం తాతోట కలిగింది. మాస్టర్ ఈకే గారు, భరద్వాజ మాస్టర్ గారు, వీరు మిగిలినటువంటి మహాత్ములు పాటపాడే గురువు గారు, ఉదాహరణకి మాస్టర్ గారు ఆశా నేను ఎరిగిన మహాత్ములను, నేను దర్శించిన మహాత్ములైన పుస్తకాల్లో పాటపాడే గురువు గారి గురించి, అలా పాటపాడ గురువు గారితో భరద్వాజ మాస్టర్ కానీ ఈకే మాస్టర్ గారు కానీ అలాగే రామకోటయ్య గారు వీరందరూ కూడా అటువంటి మహాత్ములు ఒకరినొకరు కలుస్తున్నప్పుడు ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసేటువంటి వాడిని చాలా అద్భుతం. అక్కడ మాటలు ఎక్కువ ఉండవు, వాళ్ళ మధ్య మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కువ మాటలు ఉండవు, కానీ అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. వారు ఏ స్థాయిలో మాట్లాడుకుంటారో వారి ప్రజెన్స్ అనేటువంటిది అది చాలాసార్లు అలా ఉండేటువంటి అదృష్టాన్ని వారే అనుగ్రహించారు. వారు అందువల్ల ఈ ప్రభాకర్ శాస్త్రి గారు శిష్యుడైనటువంటి ఈ రామకోటయ్య గారు అలాగే భరద్వాజ మాస్టర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ మనకి నేను బాగా చూసినటువంటి ఉదాహరణలు ఇద్దరిని గురువు యందు ఉన్నటువంటి అచించలమైనటువంటి విశ్వాసము, భక్తి, సమర్పణము. అదే భగవద్గీతలో స్వామి చెప్పాడు, ప్రత్యాన్మీయ శక్తో అహం ఏవం విధో అర్చన, నన్ను పొందాలంటే అనన్యమైనటువంటి భక్తి తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పాడు అర్జునుడు. విశ్వరూప సందర్శనం అనేటువంటిది అయిన తర్వాత అప్పుడు చెప్తాడు, ఈ రకంగా అనన్యమైనటువంటి భక్తితో తప్ప జ్ఞానంతో కానీ, అయితే నేను పెద్ద పెద్ద పనులు చేశాను, పెద్ద యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, వీటి వేటితోనూ కూడా నేను అందను. నేను ఎవరికి ఎవరైతే అందుకోగలనంటే అనన్యమైనటువంటి ఈ విధమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే నన్ను చేరగలరు అన్నాడు స్పష్టంగా. అంత అనన్యమైనటువంటి భక్తి ఉన్నప్పుడు అసాధ్యమైనటువంటిది లేదు అని నిరూపించబడింది. గురువు యందు భగవంతుని యందు, భగవంతుడు అన్నా గురువు అన్నా కూడా రెండింటికి అభేదమే మనకి ఉండవలసింది. గురువు లేరు భగవంతుడు లేరు అనుకోవడానికి లేదు, ఎందుకంటే భగవంతుడు ఎలా ఉండడం నాకు చెప్పినటువంటి వారు గురువు. ఎలాగా అంటే మన తండ్రి ఎవరో నాకు ఎలా తెలుసు, మన తల్లే ప్రమాణం. జాగ్రత్త ఆలోచించండి, మన తల్లిదండ్రులు ఎందుకు మనం ఎటువంటి భావంతో ఉంటాం మనం ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎందుకు మనం ఎటువంటి భావంతో ఉంటున్నాం, కానీ ఎటువంటి భావంతో ఉండాలి. ఎందువలన మనకి అసలు మొట్టమొదట మన జన్మ వచ్చిన తర్వాత మన జన్మ కారణమైనటువంటి తల్లిదండ్రుల్లో మన తండ్రి ఎవరో మనకు ఎట్లా తెలుసు, మన తల్లే ప్రమాణం. అంతకంటే వేరే ప్రమాణం ఉంటే చెప్పండి చూద్దాం. అందువల్ల అందుకనే తల్లి తండ్రి అన్నారు వరస కూడా చూడండి, తల్లి తండ్రి గురువు దైవము. మన సనాతన నుంచి వస్తున్నటువంటి క్రమం ప్రకారం మన ఋషులు ఇచ్చినటువంటి క్రమం ఏంటంటే, మొదట తల్లి, మనం జన్మలో భాషలాగా నా కనబడేటువంటి తల్లి. అందుకనే ఆమెను స్మరించకుండా, ఆమెను నమస్కరించకుండా మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అంటే ఏమి ఎంత వృధా అది. అందుకనే మన భారతీయమైనటువంటి సంప్రదాయం సనాతనమైనటువంటి సంప్రదాయం. అందుకనే తల్లిని మాతృస్వరూపం లేనటువంటి వాడిని ముందు ఆరాధించారు. నేను అనేకమైనటువంటి దేశాలు చాలాసార్లు చూశాను. ఎందుకంటే నేను చెప్పేది ప్రత్యక్ష ప్రమాణం తప్ప ఒకటి ఊహించి చెప్పేటువంటిది కాదు. నేను చాలా పాశ్చాత్య దేశాలు ఊరికని తిరగడం కాదు, అందులో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా నాకు తెలుసు. ఇప్పటికి చాలా పర్యాయాలు తిరిగాను కాబట్టి భారతదేశంలో తప్ప, ఇప్పటికి కూడా ఎంత మనం చెడగొట్టుకున్నా కూడా భారతదేశంలో తప్ప ఏ దేశంలో కూడా స్త్రీ మూర్తిని పవిత్ర భావంతో చూసినటువంటిది భారతదేశం తప్ప ఇంకే దేశం లేదు, ఇప్పటికి కూడా లేదు. తెలుసుకోండి, స్త్రీ అనగానే వేరే రకమైనటువంటి భావాలు తప్ప పాశ్చాత్య దేశాలు అన్నింటిలో కూడా చాలా దేశాల్లో, అంటే అందులో కూడా ఇప్పుడు బాగా మార్పు వస్తుంది, బాగుపడుతున్నారు చాలా మంది, సాధనలు అవుతున్నారు. కానీ సహజంగా మనకి పూజ్యభావం ఉన్నటువంటి దేశం భారతదేశం ఇప్పటికి కూడా. ఎందువల్లంటే స్త్రీని మాతృమూర్తిగా భావించేటువంటి దేశం, అటువంటి జాతి మనది భారత జాతి అంటే. ఎందుకంటే మన సనాతన ధర్మం మనకు అటువంటిది. అందుకనే ఈనాడు పాశ్చాత్య దేశాలు కానీ ఏ దేశాలు అయినా సరే వారి యొక్క దృష్టి భారతదేశం వైపు ఎందుకు ఉంది, మనం ఇంత పాడు చేసుకున్నా కూడా మనం అనేక విధాలుగా మనం పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం దాన్ని. అయినప్పటికీ కూడా మా స్నేహితుడు ఒక ఆయన ఇటలీ దేశం నుంచి వచ్చాడు ఒకసారి, ఆయన డాక్టర్. ఆయన మా దేశం వచ్చినప్పుడు ఒక చోట ఉపన్యాసం చెప్తూ పబ్లిక్ స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నాడు ఆయన, మీ సంస్కృతిని మీరు కాపాడుకోవడం మీకోసమే కాదు మా అందరి కోసం అన్నాడు. చెప్పాడు ఆయన, ఎందుకంటే మా అందరికీ కూడా అంధకారం వస్తే వెలుగు కోసం మీరు చూస్తాం, మేము భారతదేశం చూస్తాం, మీరంతా పనిచేసి అంధకారం చేసుకుంటే ప్రపంచానికి వెలుగే ఉండాలన్నాడు ఆయన. నిజంగా సత్యమైనటువంటి విషయం అది. ఆయన ఎంతో ఆవేదనతో చెప్పాడు ఇతని తీసేస్తాడు ఆయన. మరి అటువంటి స్థితి మనకు ఉన్నటువంటి సంస్కృతి అటువంటిది, ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం మనది ఒక మతం కాదు, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది సనాతన ధర్మం, ఇది అన్ని మతాలకి కూడా మూలమైనటువంటి ధర్మం, ఇది సనాతనమైనటువంటిది. ఏష ధర్మ సనాతన అని స్పష్టంగా మన పెద్దలు చెప్పారు. అంతేగాని ఏష మత సనాతన అని ఎక్కడ చెప్పలేదు. మనకి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడ మతం అనే పేరు ఎక్కడ కనిపించదు, మనకి ధర్మం అనే కనిపిస్తుంది. మతం ధర్మం వచ్చే సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి, మొత్తం మానవ జాతికి అంతరికి కూడా సంబంధించినటువంటిది అని అర్థం. భారత జాతి అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటి వాటిల్లో ఒకటి అని చెప్పి మనం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి బాగా రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళందరూ అంగీకరించినటువంటి విషయమే. అందువల్ల మనకి ఉన్నటువంటి సంప్రదాయం అనేటువంటిది ఋషి సంప్రదాయం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అందువల్ల దీని ప్రకారం మనకేమిటంటే తల్లిదండ్రుల్ని, గురువుని, దైవాన్ని పూజించడం అనేటువంటిది అంత ప్రధానమైనటువంటి అంశం. అందుకని తల్లి మనకి ప్రమాణం, మొట్టమొదటి ప్రమాణం తల్లి. ఆమె లేదా మనం ఎక్కడికి వస్తూ ఉంటారు, మనల్ని 9 నెలలు మనని భరించి తను ఎంతో కష్టపడి మనల్ని కానీ తన తర్వాత కూడా మనల్ని వదిలేయకుండా మనని రక్షించి తీసినటువంటి తల్లి, తర్వాత తండ్రి. తల్లిదండ్రుల తర్వాత ఆ నెక్స్ట్ పొజిషన్ గురువు. గురువు ఎందుకంటే మనకి తండ్రి ఎవరు ఎలాంటి తల్లిని నిర్దేశిస్తుందో అలాగే భగవంతుడు అంటే ఎలా ఉంటాడో మనకి ఎలా తెలుసు, గురువు చెప్తే తెలుస్తుంది, అందువరకు తెలియదు మనకి. అందువలన తల్లి వంటి వాడే గురువు కూడా. అందుకని గురువు అనేటువంటి దానికి కూడా అంత ఇంపార్టెన్స్ మన సంస్కృతిలో కల్చర్లో మార్పులేదు, కారణం అది. ఇతర కల్చర్లో గురువుకి ఇంత ప్రాధాన్యత లేదు, తెలుసుకుంటున్నారు ఇప్పుడే. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలుసుకునేటువంటి స్థితికి వచ్చిస్తున్నారు వాళ్ళు కూడా. అయితే మా వాళ్ళు పోగొట్టుకుంటున్నాం మనం. దేవకృష్ణ అంటే పాశ్చాత్య దేశాల్లో అట్నుంచి ఇటు వస్తుంటే మనం ఇటు నుంచి అడుగుతున్నాం మనం. అనేకమైనటువంటి విషయాల్లో సంస్కృతిలో ఇటు నుంచి మార్పు వస్తుంది. దీనివల్ల రాబోయేటువంటి ప్రమాదం ఏంటంటే ఒక 50-100 సంవత్సరాలు అయితే మళ్ళీ మనకి ఇవన్నీ కావాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకునేటువంటి స్థితిలో మనకు వస్తాం. తప్పలేదు, ఎందుకంటే మనకి ఏదైనా సరే వాళ్ళు చెప్తే కానీ ప్రమాణం కాదనే స్థితిలో భారతీయులు ఉన్నాం మనం. ఏదైనా సరే అనేక వాళ్ళు చెప్తే ప్రమాణం మనకి కావాలంటే చెప్పండి. చాలా మందికి జీవితంలో లక్ష్యం ఏమిటంటే అమెరికా వెళ్ళడమే లక్ష్యం. ఒక ఆవిడ ఒకసారి అది పిల్లవాడు పుడితే జాతకం అడిగింది. పిల్లవాడు పుట్టగానే మా పిల్లవాడు జాతకం, మా అమ్మాయి పిల్ల పుట్టింది, మా పిల్ల జాతకం ఏమిటమ్మా, ఇప్పుడే పెట్టిన పుట్టిన పిల్లకి జాతకం ఏమిటి, ఏం కావాలి నీకు అంటే మా అమ్మాయి అమెరికా వెళుతుందా వెళ్ళదా ఊహించదేగా, ఇదే ఆమె అడగాల్సింది. ఇప్పుడే పుట్టినటువంటి పిల్లకి ఎందుకమ్మా మీ అమ్మాయి అమెరికా వెళితే వెళ్ళకపోతే, అలా కాదండి మా అమ్మాయి మా అమ్మాయి అమెరికా వెళితే అప్పుడు మేము మా అమ్మాయి కోసం అమెరికా వెళ్ళడానికి వీలవుతుంది, అందుకోసం అడుగుతున్నాను పోవాలి ఎంత వ్యామోహం. ఆ స్థితిలో ఉన్నాం భారతీయులు ఈనాడు. ఎంత హీనమైనటువంటి శోచనీయమైనటువంటి స్థితి చూడండి. అమెరికా వెళ్ళాలి తప్పు కాదు, కానీ ఆ వ్యామోహం అంటే అంటే ఏదో భూతల స్వర్గాల్లో కనిపిస్తాయి అవన్నీ మనకి. కానీ నిజానికి ఈనాడు కూడా భూతల స్వర్గాలు ఏదైనా అంటే భారతదేశమే అని చెప్పి నేను చెప్పగలను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి చక్కటి స్వేచ్ఛ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటిది కానీ, అన్యోన్యత కానీ ఎక్కడా కనిపిస్తుంది. అయితే వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అది నేర్చుకోవట్లేదు మన వాళ్ళు. అవి కాకుండా ఇతరమైనటువంటి నేర్చుకుంటున్నాం మనం. మంచి ఎక్కడైనా ఉంటుంది, మంచి ఎక్కడైనా దాన్ని స్వీకరించాలి తప్పదు. మంచి పని నేర్చుకోవడం అనేటువంటిది చేయాలి మనం, అవి నేర్చుకోం మనం. కానీ అనవసరమైనటువంటి వాటి మీద వ్యామోహానికి వెళ్ళి మనం పడైపోతాం. అందువల్ల గురువు యందు ఉన్నటువంటి నిష్ట అనేటువంటిది, ఆ గురువు అనేటువంటిది ఒక పరంపర. గురువు అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక పరంపర. మనం లీలామృతం పారాయణ చేసినట్టు కూడా అర్థమవుతుంది. సాయనాథుడు కూడా తన గురుస్థానానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఆయన తన గురువు సేవించినప్పుడు ఆయన రెండు నాణ్యాలు ఇచ్చారని చెప్పాడు. అది దేనికి సంకేతం అని కూడా చెప్పాడు ఆయన. ఒకటి నిష్ఠాం కూడా సబూరి అని చెప్పి, మరి గురువు ఎందు ఎంతటి నిష్ఠ ఉండ గురువు పరంపర. అందుకని ఆయన తన గురువు, ఆయన తన గురువు, ఆయన తన గురువు. అలాగా ఆది గురువు భగవంతుడే. మనకి భాగవతంలో ఏం తెలుస్తుందంటే ఈ సృష్టి మొత్తం అంతా కూడా సృష్టికర్త అయినటువంటి పరమాత్మ భగవంతుడు ఆయన నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చింది, ఆయన సంకల్పం ప్రకారం వచ్చింది. ఆయన ముందు ఒకడే ఉన్నట్ట. ఆయన ఒకటిగా ఉన్నప్పుడు సృష్టి అంతా కూడా ఆయనలో లీనమైనటువంటి స్థితిలో ఉంది. ఆ స్థితి నుంచి ఆయనకి నేను సృష్టిగా దిగివద్దామని సంకల్పం కలిగింది. ఆ సంకల్పమే ఆయన సృష్టించేటువంటి శక్తిగా ఆయన నుంచి బయటకు వచ్చింది. ఆమెనే మాత అన్నారు. అందుకని ఆయనకంటే వేరు కాదు, ఆయన నుంచే వచ్చింది ఆవిడ. ఆయన శక్తి ఆయన యొక్క ప్రకృతిగా బయటకు వచ్చింది ఆమె. ప్రకృతి స్వామి అధిష్టాయ సంభవామి ఆత్మమాయ భగవద్గీత చెప్పాడు. నా యొక్క ప్రకృతిని అధిష్ఠించి నేను ఆత్మమాయ అనేటువంటి దాని నుంచి ద్వారా నేను దిగి వస్తున్నాను ఎన్ని రూపాల్లోనూ. భాగవతంలో కూడా స్పష్టంగా ఇచ్చారు, సీక్వెన్స్ అంతా ఇచ్చారు మనకి. అయితే మనకి భాగవతం అంటే ఏదో పురాణం, పుట్టి పురాణం, ఆ స్థితిలో ఉన్నాం మనం. భాగవతాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పారాయణ చేసినటువంటి వారు ఎక్కడున్నారో తెలుసా? హాలండ్ దేశంలో బెల్జియం దేశంలో చూశాను, భారతీయులు కాదు ఆ దేశం వాళ్ళు. అనేక మంది డచ్ భాషలో, హాలండ్ అంటే డచ్ భాష, ఆ భాషలోకి అనువాదం చేసి మొత్తం పబ్లిష్ చేశారు భాగవతాన్ని, భగవద్గీతని. అలాగే ఫ్రెంచ్ భాషలోకి బెల్జియంలోను, అక్కడ నేను చూశాను ఎంతో మంది రోజు దాన్ని సంస్కృత శ్లోకాన్ని ట్రాన్స్లిటరేట్ చేసుకుని కింద దాని వ్యాఖ్యానాన్ని వాళ్ళ భాషలో వాళ్ళు రోజు అధ్యయనం చేస్తున్నారు. ఎందువల్లంటే దిస్ ఇస్ ద మోస్ట్ సైంటిఫిక్ బుక్ అని చెప్పారు వాళ్ళు. నాకు తెలిసినటువంటి ఆయన ఒక ఆయన ఫ్రాన్స్ లో ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన భారతదేశంలో 12 సంవత్సరాలు మొత్తం తిరిగి గణపతి తత్వం మీద పెద్ద రీసెర్చ్ చేసి 1000 పేజీల పుస్తకం ఫ్రెంచ్ లో పబ్లిష్ చేసి ఫ్రాన్స్ లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు. గణపతి గురించినటువంటి అన్ని విషయాలను కూడా సేకరించి మనం చేయగలం ఆ పని. అందువలన ఇవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనటువంటి అనుకోకూడదు. మనం భాగవతం కానీ ఇవన్నీ కూడా మొత్తం మానవ జాతికి సంబంధించినటువంటి కాబట్టి అందరూ అధ్యయనం చేస్తున్నారు. మనం కూడా అధ్యయనం చేస్తే మనం అందులో ఉంటాం, లేకపోతే మనం మానేస్తాం. మనం మానేసినంత మాత్రం నా అక్కడికి పోవు. అందుకని పురాణాలు అంటే ఒకరికి పొక్కిటి పురాణాల కథలు కావు. ఈ సృష్టి గురించి చెప్పినటువంటి మోస్ట్ ఆథెంటిక్ సైంటిఫిక్ బుక్స్. సృష్టి క్రమం ఎలా వచ్చింది అనేటువంటి ప్రతి విషయం వివరించినటువంటిది. అందువల్ల ఆ రకంగా ఆ భగవంతుడు సృష్టికర్త అయినటువంటి ఆయన ఇవన్నీ చేస్తూ దానిలో భాగంగానే తాను మొట్టమొదటి గురువుగా ఆవిర్భవించాడు ఆయన. ఆ తర్వాత ఆయనే మళ్ళీ శిష్యావతారం కూడా ఎత్తాడు, అది నరనారాయణుడు అంటే. అన్ని రూపంలో దిగొచ్చినటువంటిది ఆయనే కాబట్టి గురువుగాను శిష్యుడుగాను కూడా. ఎందుకని ఈ సంప్రదాయాన్ని నెలకొల్పడమనేటువంటిది ఆయన చేసినటువంటిది, భగవంతుడు చేసినటువంటిది. గురు శిష్య సంప్రదాయం ఇలాంటిది కాదు, ఈ సృష్టి ప్రారంభానికి ఉన్నటువంటి సంప్రదాయం. ఈ సంప్రదాయం కనుక లేకపోతే ఏమవుతుంది? గురువు శిష్యుడైనటువంటి సంప్రదాయం లేకపోతే గురువు పెన్ జ్ఞానం నహి అన్నారు. గురువు కనుక లేకపోతే జ్ఞానమే లేదు. అసలు జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం కాదు, అక్షర జ్ఞానం కాదు. యథార్థ జ్ఞానం అంటే తానగా ఎవరు అని మనకు తెలిపేటువంటిది, తాను భగవంతుని యొక్క అంశాన్ని మనకు తెలిపేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం. అది మనకు ఉన్నప్పుడు ఏ శాస్త్రాలు తెలియినా కూడా అక్కడికి తీసుకెళ్తాయి. ఎవ్రీ సైన్స్ లీడ్స్ టు గాడ్. మన ఫిజిక్స్ తెలియనా, కెమిస్ట్రీ తెలియనా, ఏ శాస్త్రం తెలియనా, ఏ సైన్స్ తెలియనా కూడా ఈ రకమైనటువంటి కనుక ఉన్నట్లయితే మన్ని అక్కడికే తీసుకెళ్తుంది. అన్నీ కూడా నన్నే చేరతాయి అని చెప్పాడు భగవంతుడు. నన్నే చేరతాయంటే మళ్ళీ మనం ఎక్కడ పొరపాటుపడతామంటే ఆ రూపంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే చేరతాయి, వేరే రూపాయలు ఏమీ కావు. అప్పుడు మతం వచ్చేస్తుంది వెంటనే. అయాల్సి ఇదే అని భగవంతుడు చెప్తే హీఈస్ ది వే అనేప్పటికీ ఒక మతం అయిపోయింది. అహం ని సర్వయజ్ఞ నా భోక్తాది ప్రభులు ఏమిట అని భగవద్గీతలో సంస్కృతం చెప్పాడు ఆయన. మరొక భాషలో అయాం ది వే, అయాం ది పాత, అయాం ది సరక్షణ ఇంకో భాషలో చెప్పాడు. ఏం చెప్పినా విషయం ఒకటే, భగవంతు నేనే భగవంతుడి, నేనంటే అంతర్యామని అర్థం. అంతేగాని ఆ ఒక్క రూపం మాత్రమే భగవంతుని అర్థం కాదు ఆయన చెప్పలేదు. ఆ ఒక్క రూపం తప్ప మిగతా భగవంతుడు కావు అనుకుంటే మతాలు వచ్చేస్తాయి వెంటనే. మీ మతం వేరు, నా మతం వేరు, ఎవరి మతం వాళ్ళది అని. అందుకని భగవంతుడి మతాతీతులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాయనాథుడు సర్వ మత సమన్వయమైనటువంటి మూర్తి, మతాతీతుడైనటువంటి వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన. అదే మనం భగవంతుని ఎప్పుడు కూడా లిమిట్ చేయకూడదు. మన లిమిట్ అయిపోతాం. అన్లిమిటెడ్ ఫోర్స్ భగవంతుడు అంటే. ఆకాశానికి లిమిట్ ఉంది ఎక్కడైనా, ఆకాశానికి లిమిట్ ఎలా లేదో భగవంతుడికి కూడా లిమిట్ లేదు. అందుకనే ఆకాశ శరీరం బ్రహ్మ, పరమాత్మ యొక్క శరీరం అంటే మొత్తం స్పేస్ మొత్తం ఆయన యొక్క శరీరం అన్నాడు. అందువల్ల మనకి మాస్టర్ గారు నిరూపించినటువంటిది ఏంటంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసం గురువు ఎంత ఉంచడమే మొట్టమొదటి మనం దానికోసం మనం సాధన చేయాలి. దానికి చాలా మనకి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా సరే సిద్ధంగా ఉండాలి. సిద్ధం భవతి ఇందాక మనం చెప్పుకున్నాం 4 సూత్రాల్లో ఎవరికైతే భక్తి అనేటువంటిది ఉంటుందో వాడు సిద్ధో భవతి అన్నాడు. అని చాలా మంది పొరపాటు ఏమంటారంటే సిద్ధులు వస్తాయని అర్థం. సిద్ధులు వస్తాయని అర్థం కాదు, వ్యాఖ్యానం అర్థాలు రాసిన వాడు పొరపాటు పడుతూ ఉంటారు. భక్తి కలిగినటువంటి వాడికి సిద్ధులన్నీ వస్తాయి హాఫట్ అని, అదేం కావు. సిద్ధో భవతి అంటే ఏ పరిస్థితికైనా సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు అవుతాడు అని అర్థం. అది అనుభవం విశేషం. అందుకని నిజమైనటువంటి భక్తుడు, భక్తి అనేటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉంటాడు. ఏ పరిస్థితి సిద్ధంగా ఉంటాడంటే అర్థం ఏమిటి? మళ్ళీ మ్యాథ్స్ లో లైవే తీసుకున్నాం రా, మనకి అన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయా లేవా, టైంకి ఆహారం జరుగుతుందా లేదా, ఇదేమి లేకపోయినప్పటికి కూడా చెలించినటువంటి స్థితిలో ఉండాలి. మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మహాత్ముల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దర్శించి వాళ్ళ తత్వాన్ని తెలుసుకుని దాన్ని అందరికీ కూడా అందజేయడం అనేటువంటి దాన్ని కూడా ఒక విషయంగా పెట్టుకున్నటువంటి పాస్టర్ యొక్క లైఫ్ చూస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ఆ ప్రేరణ. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళ దర్శనం ఎలా పొందారు అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే అక్కడ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఎలా సిద్ధించాయంటే తన గురువు యందు ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తి వల్లనే. మరొకటి కాదు, ఎప్పుడైతే మన గురువు యందు మనకు అనన్యమైనటువంటి భక్తి ఉంటుందో అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పక్కలే అవతల ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వారి వెలుగు కూడా అటువంటిది కాబట్టి. అదే మనకి మాస్టర్ గారు ఆనందమయ్య మా దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వారు ఎవరికి వెళ్ళినా కూడా వారికి తీరని నేను సోమసో ఏమని చెప్పక్కర్లేదు, ఆయన వెళ్ళి ఎక్కడో కూర్చున్నా సరే అక్కడి నుంచి డబ్బులు వస్తుంది. ఇలాంటివి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఒకసారి కొత్త రామకోటయ్య గారికి కూడా ఆయన తన గురువు అయినటువంటి ఆయన దగ్గర ఆదేశం వస్తే అరవింద మహర్షి రాసినటువంటి సావిత్రిని తెలుగులోకి అనువాదం చేశారు. అతను ఇంపాసిబుల్, అది పెద్ద పెద్ద ప్రొఫెసర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్లకే కొడుకుడు పడనటువంటిది సావిత్రి అంటే. అలాంటిది ఆయనకి జీకే గారు ఆ గ్రంథాన్ని ఇచ్చి మీరు దీన్ని చూడండి అన్నారు. అలా ధ్యానంలో ఆ గురువు గారు కనబడి అనువాదం చేయమన్నారు. ఈయన అనువాదం చేశారు, ఈయన పేద ఇంటర్మీడియట్. అద్భుతమైనటువంటి అనువాదం అది. అదంతా పూర్తయిన తర్వాత ఈకే గారు ఏమన్నారంటే దీన్ని తీసుకెళ్లి అరవిందాశ్రమం అనేటువంటి మాత యొక్క ఆశీస్సు తీసుకోండి మీరు వెళ్ళన్నారు. ఇది గురువు, ఇది కూడా గురువు యొక్క ఆజ్ఞగా తీసుకుని బయలుదేరారు. అక్కడ వెళితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఆవిడ ఎవరికి దర్శనం అవ్వట్లేదన్నారు. ఆవిడ చివరిలో శరీరం అనేటువంటి ముందన్నమాట ఇది అరవిందాశ్రమంలో ఉన్నటువంటి మాత. ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు, ఎవరికి ఇంటర్వ్యూ దర్శనం ఏం లేవన్నారు. ఈయన నిరుత్సాహపడలే, పంపింది గురువు గారు ఆజ్ఞాపించింది, ఇవ్వడం ఇవ్వడం వాళ్ళకి సంబంధించింది. ఈయన ధ్యానం చేసుకుంటూ ఒకసారి కూర్చున్నారు, ఒక పావుగంట నిమిషాలు అయిన తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి హూయీ రామకోటయ్య హూయీ రామకోటయ్య అనొస్తున్నట్ట. ఈయన కళ్ళు తెలిసి నేనే అన్నట్ట, మిమ్మల్ని మాట రామంటుంది పైకి అన్నట్టు. ఎవరు చెప్పారు? అది ఎగ్జాంపుల్. సరిగ్గా భరతారి మాస్టర్ కూడా, ఎందుకంటే ఈ రెండు బాగా ప్రత్యక్షంగా చూసినటువంటి ఎగ్జాంపుల్స్ కాబట్టి నేను చెప్తాను. అంటే అవరు వాళ్ళకి ఏం చెప్పక్కడ వారు తెలుస్తుంది మనకు నిజంగా పూర్తిగా మన గురువు ఎందు మనకి సంపూర్ణమైనటువంటి సమర్పణ అనుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన గురువు ముందుంటారు అనేటువంటి సత్యం అది. ఇది మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది. మాస్టర్ గారు అదే మనం చెప్పండి, మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్పారు. మీరు కూడా చేసి చూడండి, మీకు కూడా అనుభవం వస్తుందని మాస్టర్ గారు చెప్పింది. మనం ఎందుకు పారాయణ చేస్తున్నాం, వారి యొక్క సచరిత్ర కానీ లేదా మాస్టర్ గారి యొక్క జీవితం కానీ మనం ఎందుకు పారాయణ చేస్తున్నాం అంటే వారు మనకు చూపించారు మార్గాన్ని, ఇలా చేయండి మీరు కూడా, మీ గురువు యందు మీద అంతటి విశ్వాసంతో ఉంటే మీకు కూడా అనుభవం అవుతుంది, అది చేస్తే మనకు కూడా వస్తుంది. ఇది అక్షరాహత్యం. ఆ ఎక్స్పెరిమెంట్ నేను కూడా చేశాను, ప్రూవ్ అయింది నాకు కూడా. ఎక్కడో నర్మదా నదీ తీరంలో ఒక అవధూత ఇద్దరు ముగ్గురు అవధూతలు దగ్గర వెళ్ళాను ఈ ఎక్స్పెరిమెంట్తోనే. ఏమీ మాట్లాడకుండా మన గురువును స్మరిస్తూ ధ్యానం చేస్తూ కూర్చుంటే ఆయన బయటకు వచ్చి రాను ఆయన ఆశీర్వదించి నీ గురువు నేను అంటే కనిపిస్తూనే ఉన్నాడని చెప్పాను. అది మాస్టర్ మనకి ఇచ్చినటువంటి పాత్ర మార్గం, అది ఆ మార్గంలోనే మనం నడవాలి. మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టాం. మిగతా విషయాలు మనకి ఎంత ఖ్యాతి వచ్చింది, లేదా మనం ఎంతమంది గుర్తించారు, ఇవన్నీ అనవసరమైనటువంటిది. ఎందుకంటే ఈ మిగతా విషయాల వల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. మనకి మనం గుర్తున్నాం అనుకోండి, మన ఇంపార్టెన్స్ ఎంత, మనకి మనం గుర్తుండి, మనం గుర్తించారా, మన లేదు, ఇవన్నీ లేనిపోయిన ఇవన్నీ వస్తాయి. మన సాధన ఇతరులు గుర్తించడం కోసం కాదు, మనం ఆ భగవద్భుద్ధి పొందడం కోసం మన సాధన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన గురువు చూస్తూ ఉంటారు మనల్ని, ఆయన విశ్వాసం మనకు ఉండాలి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందువలన అటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మన గురువు యందు ఉండేట్టుగా మనల్ని ఆశీర్వించవలసింది అని చెప్పి మాస్టర్ గారిని ప్రార్థిస్తూ, వారిని మనం స్మరించుకోవడం అందుకోసమే ఈ సమ్మేళనం కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఊరికనే ఏదో సరదాగా గడిపి చేశాం, దానికోసం కాదు. సరదాగా గడుపుతాం ఎప్పుడు ఈ స్మరణలో ఉంటే, అదే నిజమైనటువంటి సరదా గడపడం అంటే. అందువల్ల మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా అంశాన్ని పక్కకు వదిలేశాం. అంటే ముఖ్యం కానటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఒక మూడు సూత్రాలు చెప్పారు ఒక పరమ గురువు, ఒక ఆయన మాస్టర్ జ్వాలకులు అనేటువంటి ఆయన ఆధ్యాత్మిక సాధకుడు గుర్తుపెట్టుకోవాల్సిన మూడు అంశాలు చెప్పారు ఆయన. ఏమిటంటే యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్. ఈ మూడు మనం నిత్యం గుర్తుపెట్టుకోవాలి ప్రతి సాధకుడు కూడా. ఇది మాస్టర్ జ్వాలకులనే జ్వాలకుల మాస్టర్ అంటారు ఆయన చెప్పాడు. సాధకుడు ఉండవలసినటువంటి గుర్తుపెట్టుకోవాల్సిన మూడు అన్నాడు. ఒకటి యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, ముఖ్యమైనటువంటి అంశాల్లో కూడా అందరిలో కూడా యూనిటీ ఉండాలి సాధకులందరిలో కూడా. రెండోది లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్. నాన్ ఎసెన్షియల్స్ అనేటువంటివి అంశాలు ఉంటాయి, వాటి యందు లిబర్టీ స్వేచ్ఛ ఉండాలి. ఆ సాధకుడు ఏ ఫోటో పెట్టుకున్నాడు, ఇది ఏం ఫోటో పెట్టుకున్నాడు, ఇది నాన్ ఎసెన్షియల్. మూడోది చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్. ఈ మూడు చెప్పారు, చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్. మన అన్ని సంకల్పాల యందు కూడా ఉండవలసినటువంటిది చారిటీ, దాతృభావం అనేటువంటిది. ఈ మూడు కనుక మనం గుర్తుపెట్టుకుంటే సాధనలో మనం వెళ్ళడానికి అవకాశం కరెక్ట్గా ఉంటుంది. ఇదే మన మాస్టర్ గారి యందు మనకు కనిపించేటువంటిది కూడా. అలాగని మాస్టర్ గారి యొక్క ప్రేమతత్వాన్ని మనం అవగాహన చేసుకుని, సాయనాథుడి యొక్క ప్రేమతత్వం, భగవంతుడు ప్రేమస్వరూపుడు, భగవత్ స్వరూపమైనటువంటి సాయనాథుడు ప్రేమస్వరూపుడు, ఎందుకనే సమస్త జీవులేంటూ తనని తానే చూశాడు ఆయన. అది ప్రేమ అంటే తాను వారే చూశాడు జీవులందరినీ, తనకంటే భిన్నంగా దృష్టి లేదు ఆయన సాయనాథుడికి. అందుకని ఆయన ప్రేమస్వరూపుడు. ఆయన్ని ఆరాధించి ఆయనే పరదైవంగా ఆరాధించినటువంటి మాస్టర్ గారు కూడా ప్రేమస్వరూపుడే. మనం కూడా ఆయన్ని ఆ విధంగా ఆరాధించి మన గురువు యందు అంతటి నిష్ట మనం ఉంటే మనం కూడా ప్రేమస్వరూపులం అవుతాం తప్పకుండా. అలా మనందరినీ కూడా ప్రేమస్వరూపులుగా నిలుపుగాక అనే మాస్టర్ గారిని ఈ పదవిని నన్ను ప్రార్థిస్తూ, నేను మీరు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాసుదేవుడు అనేటువంటి మాస్టర్ గారికి వెనకల నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.
నిన్న ఈరోజు ఎన్నో అమూల్యమైన విషయాలు, వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనతో పంచుకున్నందుకు ఆనందకృష్ణ గారికి మనందరం ఎంతో కృతజ్ఞులం. ఇప్పుడు శ్రీ మాస్టారు 1963లో మొట్టమొదటిగా ఫిబ్రవరి 9 ఉదయ దీన్ షిరిడీ వెళ్ళి షిరిడీలో సాయి సమాధి ముందు ఆయన విగ్రహాన్ని చూస్తూ 5 గంటల పాటు సమాధి స్థితిని అనుభవించడము అది విన్నాము. అది స్వయంగా ఇప్పుడు శ్రీ మాస్టర్ గారు వివరించింది. అసలు మాస్టర్కి నాస్తిక భావాలు ఏ రకంగా కలిగాయి, ఆ తర్వాత అసలు షిరిడీ ఏ విధంగా వెళ్లారు, వెళ్ళినప్పుడు ఆయన భావాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత బాబా ఏ రకంగా ఆయన్ని పూర్తిగా తన మార్గంలోకి తీసుకున్నారు అన్నవి స్వయంగా మాస్టర్ గారి మాటల్లో విందాం.